We continue with our study today on the theme, All That Jesus Taught, based on Matthew 28 and verse 20.
మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని ఆధారం చేసుకుని యేసు బోధించినదంతయు అనే అంశం యొక్క మన అధ్యయనమును ఈ రోజు కొనసాగిద్దాం.
The command that he gave us to go into every nation, to make disciples, and to teach them to do all that he has commanded.
ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మీరు సమస్త దేశములకు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేసి నేను ఆజ్ఞాపించినవన్నీ గైకొనమని వారికి బోధించుడి.
As we go through the scriptures, beginning with Matthew, we discover how little of that has been taught to believers.
మత్తయి సువార్త నుండి మొదలుపెట్టి మనం లేఖనాలను చూస్తూ ఉన్నప్పుడు దీని విషయంలో విశ్వాసులు ఎంత తక్కువగా బోధించబడ్డారో మనం చూస్తూ ఉన్నాం.
That which Jesus wanted every single believer to know what he had commanded.
యేసు క్రీస్తు ప్రభు ఏవైతే ఆజ్ఞాపించారో ప్రతి ఆజ్ఞ కూడా విశ్వాసులకు తెలియాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు.
So we've been looking at Matthew chapter 5 and completed that in our last session.
మనం మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని చూస్తూ ఉన్నాం. గత అధ్యయనంలో దాన్ని పూర్తి చేశాం.
We want to now look at Matthew chapter 6.
ఇప్పుడు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని చూద్దాం.
What did Jesus command?
యేసు క్రీస్తు ప్రభు వారు వేటిని ఆజ్ఞాపించారు?
Everyone, every disciple on earth needs to be taught how to do all that he has commanded.
యేసు క్రీస్తు ప్రభు వారు ఏవైతే ఆజ్ఞాపించారో వాటిని ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఈ భూమి మీద ఉన్న శిష్యులందరికీ కూడా బోధించబడాలి.
Here in Matthew chapter 6 and verse the first 18 verses, he is speaking on one wrong attitude.
ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 18 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు ఒక తప్పుడు వైఖరి గురించి చెప్తూ ఉన్నారు.
We've already seen a number of wrong attitudes in the previous verses from chapter 5:21 to 48.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుండి 48 వచనాల వరకు కూడా కొన్ని తప్పుడు వైఖరులను గురించి మనం చూశాం.
And here is another wrong attitude, and that is seeking honor from human beings.
ఇక్కడ ఉన్న ఇంకొక తప్పుడు వైఖరి ఏంటంటే మనుషుల యొద్ద నుండి ఘనతను కోరుకోవటం.
First in relation to giving alms or giving money, charity.
మొట్టమొదటిగా కానుకలు ఇచ్చే విషయంలో, ధర్మం చేసే విషయంలో, ఇతరులకు సేవ చేసే విషయంలో.
Or giving for the Lord's work.
లేక ప్రభు యొక్క పరిచర్యకు ఇచ్చే విషయంలో.
Second in relation to prayer.
రెండవదేమో ప్రార్థించే విషయంలో.
And third in relation to fasting.
మూడవదేమో ఉపవాసం చేసే విషయంలో.
In all these three areas, giving, praying, fasting.
ఈ మూడు విషయాల్లో కూడా, ఇచ్చే విషయం, ప్రార్థించే విషయం, ఉపవాసం చేసే విషయాల్లో.
Jesus said it's very important that we do not allow men to know anything about our sacrifices in the matter of giving or praying or fasting.
ఇతరులకు ఇచ్చే విషయంలోనూ, ప్రార్థించే విషయంలోనూ, ఉపవాసం చేసే విషయంలోనూ, ఈ మూడు విషయాల్లో కూడా మనం చేసే త్యాగం గురించి ఎవరికి తెలియనివ్వకూడదు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు.
We should keep these secret before God as far as possible.
వీటిని సాధ్యమైనంత వరకు దేవుని దగ్గర రహస్యంగా ఉంచాలి.
And this is the another area where our righteousness is to surpass the righteousness of the Pharisees.
మన నీతి శాస్త్రుల నీతి కంటే అధికంగా ఉండే మరొక విషయం ఇది.
Remember, we mentioned that when we looked at Matthew 5:20, that is, as it were, the heading for almost the rest of the Sermon on the Mount.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూశాము. మిగిలిన కొండ మీద ప్రసంగం అంతటికీ కూడా అది ఒక శీర్షిక వలె ఉంటుంది.
In what way is our righteousness to exceed the righteousness of the scribes and Pharisees in order for us to enter into God's kingdom?
మనము పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఏ విధంగా మన నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికంగా ఉండాలి?
We saw a number of things in chapter 5.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అనేక విషయాలను మనం చూశాం.
And now he says in the matter of our giving.
ఇప్పుడు మనం ఇచ్చే విషయంలో ఆ విధంగా ఉండాలని ఆయన చెప్తున్నారు.
Our attitude in giving must be completely different from the Pharisees who were hypocrites who wanted people to know what they were giving.
వేషధారులైన పరిసయ్యులు వాళ్ళు ఏమిస్తున్నారో మనుషులు కనపడాలని ఇస్తూ ఉండేవాళ్లు, కానీ మనం ఇచ్చేటప్పుడు మన వైఖరి వేరుగా ఉండాలి.
He said, beware of practicing your righteousness before men. That's the fundamental principle.
మనుషులు కనపడవాలని మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, ఇది ప్రాథమిక నియమం అక్కడ.
That righteousness he breaks down to giving, praying, fasting.
ఇచ్చే విషయంలోనూ ప్రార్థించే విషయంలోనూ ఉపవాసం ఉండే విషయంలోనూ ఆ విధంగా నీతిగా ఉండాలని ప్రభు చెప్పారు.
In all these areas, he said, don't do it in order to be noticed by people.
ఈ విషయాలన్నింటిలోనూ మనుషులకు కనపడవాలని మీరు చేయవద్దు, జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెప్పారు.
Now we cannot avoid people noticing it sometimes.
కొన్నిసార్లు మనుషులకు కనపడకుండా మనం చేయలేము.
And we don't have to feel guilty if people happen accidentally to know about it, or there's no way we can avoid it.
Okosari manam chese vishayalu kontha mandiki akasmathuga telustu untayi, vaatini batti manam aparadha bhavamloniki vellakoddu, dani gurinchi manam emi cheyalemu.
But we don't do it in order to be noticed by men. That's the point.
Kani manushulaku kanapadalani manam emi cheyemu, adi akkada vishayam.
Otherwise you have no reward of your Father in heaven.
లేనట్లయితే పరలోకమందున్న మీ తండ్రి యద్దు నుండి మీకే ప్రతిఫలము కలగదు.
Do you know the number of people who have prayed and fasted and given for the Lord's work who are going to get a zero reward in heaven according to this verse?
ప్రార్థన చేసి ఉపవాసం ఉండి మరియు ప్రభు పనికి ఇచ్చిన వారికి ఎంతో మందికి ఈ వచనం ప్రకారం పరలోకంలో ఎటువంటి ప్రతిఫలం కలగదని మీకు తెలుసా?
Because they wanted other people to know how much they gave.
ఎందుకంటే వాళ్ళు ఎంత ఇచ్చారో ఇతరులకు తెలియాలని వాళ్ళు ఇచ్చారు.
They wanted other people to know how much they prayed.
వాళ్ళు ఎంత ప్రార్థన చేశారో ఇతరులకు తెలియాలని వాళ్ళు చేశారు.
They wanted other people to know how much they fasted.
వాళ్ళు ఎంత ఉపవాసం ఉన్నారో ఇతరులకు తెలియాలని వాళ్ళు చేశారు.
So let's look at these three areas.
కాబట్టి ఈ మూడు విషయాల గురించి మనం చూద్దాం.
First of all, in the matter of giving.
మొట్టమొదట ఇచ్చే విషయంలో.
He said, when therefore you give alms, verse 2, do not sound a trumpet before you.
కాబట్టి నీవు ధర్మము చేయనప్పుడు నీ ముందర బోర వదింపవద్దు. రెండవ వచనం.
Jesus always had a way of exaggerating something to highlight a point.
యేసుక్రీస్తు ప్రవారు ఎప్పుడైనా ఒక విషయం గురించి చెప్పాలనుకున్నప్పుడు దాన్ని బాగా ఎక్కువగా చేసి చెప్పేవారు.
He spoke about swallowing a camel.
ఒంటెను మింగటం గురించి ఆయన చెప్పారు.
Straining out a gnat. Now literally speaking, nobody strains out gnats or swallows camels.
దోమలను వడగట్టడం, మామూలుగా మాట్లాడాలంటే ఎవరు కూడా దోమలను వడగట్టి ఒంటెలను మింగరు.
He spoke about having a log in your eye.
నీ కంటిలో దోలం ఉండటం గురించి ఆయన మాట్లాడారు.
It's impossible to have a log in your eye.
నిజంగా ఎవరి కంటిలో దోలం ఉండదు, అది అసాధ్యం.
And here he speaks about blowing a big trumpet.
ఇక్కడ బోర ఊదించడం గురించి ఆయన చెప్తూ ఉన్నారు.
Nobody blows a literal trumpet before they give money.
ఎవరు కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చే ముందు నిజంగా బోర ఓదరు.
But Jesus was exaggerating in order to highlight a point.
ఒక విషయం గురించి బాగా చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఎక్కువ చేసి చెప్పేవారు.
And that is, you want people to know what you're giving so that you can get honor from them.
అదేంటంటే నీవు ఏదైతే ఇస్తున్నావో అది ఇతరులకి తెలియజేయాలని నీకుంటుంది, ఆ విధంగా వారి యొద్ద నుండి నువ్వు ఘనతను పొందటానికి.
And Jesus said, well, if you do that, I say to you, such people already have got their reward.
యేసు క్రీస్తు ప్రభు చెప్తున్నారు, ఆ విధంగా మీరు చేసినట్లయితే మీకు ఇప్పటికే ప్రతిఫలం కలిగింది.
That means that what they wanted was honor from men, not from God. And so they got it.
దాని అర్థం ఏంటంటే వాళ్ళు మనుషుల దగ్గర నుండి ఘనతను కోరుకున్నారు, దేవుని దగ్గర నుండి కాదు. కాబట్టి వారికి రావాల్సిన ప్రతిఫలం వారికి వచ్చింది.
So there's no reward from God left for them, because they got their reward right here.
కాబట్టి దేవుని దగ్గర నుండి రావటానికి వారికి ఎటువంటి ప్రతిఫలం మిగలలేదు, వాళ్ళు ఇక్కడే పొందారు.
But he said, when you give, don't let your left hand know what your right hand is doing.
కాబట్టి నీవు ఇచ్చేటప్పుడు నీ కుడి చేతితో ఇచ్చింది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు.
Meaning that another member of the body of Christ should not know what you have given.
దీని అర్థం ఏంటంటే క్రీస్తు శరీరంలో ఉన్న మరొక వ్యక్తి కూడా నువ్వేమిస్తున్నావో ఎంత ఇస్తున్నావో తెలియకూడదు.
So that your alms may be in secret, and your Father who sees in secret will repay you.
కాబట్టి నీవు చేసే ధర్మము రహస్యంగా ఉండాలి, ఆ విధంగా రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు.
This matter of giving is a very important area.
కాబట్టి మనం ఇచ్చే విషయము ఎంతో ప్రాముఖ్యమైనది.
ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దేర్ వాజ్ నో సచ్ లా విచ్ సెడ్ అదర్ పీపుల్ షుడ్ నాట్ నో హౌ మచ్ యు గివ్ బికాజ్ ఎవ్రీబడీ న్యూ దట్ యు హాడ్ టు పే ఎ టైత్.
నీవు ఎంత ఇస్తున్నావో ఇతరులకు తెలియకూడదనే నియమము పాత నిబంధనలో లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా దశమభాగాన్ని ఇవ్వాలి.
అండ్ టైత్ వాజ్ నాట్ మనీ ఇన్ దోస్ డేస్.
ఆ రోజుల్లో దశమభాగం అంటే డబ్బు కాదు.
ది జూస్ పీపుల్ వర్ ఫార్మర్స్ అండ్ దే బ్రాట్ దేర్ గ్రెయిన్ దేర్ మింట్ అండ్ కమిన్ అండ్ ది టైత్ ఆఫ్ ఎవ్రీథింగ్.
పాత నిబంధన కాలంలో యూదులందరూ వ్యవసాయదారులు, కాబట్టి వాళ్లు పండించిన దాంట్లోని ధాన్యము, పుదీనా, సోపు, మిగిలిన వాటన్నింట్లో దశమభాగాన్ని తీసుకుని వచ్చేవారు.
Probably some of their cattle, which was their tithe, which they offered up to God.
బహుశా వాళ్ళ గొర్రెల మందలో కూడా దశమభాగాన్ని వాళ్ళు అర్పించేవారు.
And people would see them bringing a sheep or an ox or a grain or whatever it was.
అవి గొర్రెలైనా లేక ఎద్దులైనా ధాన్యమైనా ఏదైనా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ప్రజలు చూసేవారు.
You couldn't hide it.
వాళ్ళు ప్రజలు చూడకుండా దాచిపెట్టలేరు.
There was no law which says people shouldn't see what you're giving.
నీవిచ్చేది చూడకూడదనే విధి ఎక్కడా లేదు.
అండ్ దెర్ వాజ్ నో లా ఈవెన్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దట్ యు హావ్ టు గివ్ చీర్ఫుల్లీ, విచ్ ఇస్ అ రూల్ అండ్ ప్రిన్సిపల్ ఇన్ ది న్యూ కావెనెంట్.
నీవిచ్చేది సంతోషంగా ఇవ్వాలని కూడా ధర్మశాస్త్రంలో ఎక్కడా లేదు, కానీ క్రొత్త నిబంధనలు అదే ప్రాథమికమైన నియమము.
2 కొరింథియన్స్ 9 వర్స్ 7 సేస్ గాడ్ లవ్స్ అ చీర్ఫుల్ గివర్ అండ్ నోబడి షుడ్ గివ్ గ్రజింగ్లీ ఆర్ అండర్ ప్రెషర్.
2 కొరింథీయులు 9:7 దేవుడు ఉత్సాహంగా సంతోషంగా ఇచ్చేవారిని ప్రేమించును, ఎవరు కూడా గొనుక్కుంటూ లేక ఒత్తిడిలో ఇవ్వకూడదు.
సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ గివింగ్.
కాబట్టి క్రొత్త నిబంధనలో ఇవ్వటంలో ఉన్న నియమాలను మనం అర్థం చేసుకోవాలి.
దేర్ నో లా ఇన్ ద న్యూ టెస్టమెంట్ దట్ యు మస్ట్ పే 10%.
నీవు దశమభాగాన్ని చెల్లించాలి అనే నియమం ఎక్కడ క్రొత్త నిబంధనలో లేదు.
ద లాస్ట్ మెన్షన్ ఆఫ్ టైత్ బీయింగ్ కమాండెడ్ is in the book of Malachi in the Old Testament.
దశమభాగం ఇవ్వాలి అని ఆజ్ఞాపించబడిన చివరి పుస్తకము మలాకి గ్రంథం, అది పాత నిబంధనలో ఉంది.
And when Jesus referred to it in Matthew chapter 23, he was talking to people who were still under the old covenant, the Pharisees and the Jewish people.
యేసుక్రీస్తు ప్రవారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మాట్లాడినప్పుడు పాత నిబంధనలో ఉన్న వ్యక్తుల గురించి ఆయన మాట్లాడారు, పరిసయ్యులు, యూదులు.
The new covenant was established on the day of Pentecost.
క్రొత్త నిబంధన పెంతెకొస్తు దినాన స్థిరపరచబడింది.
And after that there's not a single command to Christian to pay the tithe.
ఆ తర్వాత క్రైస్తవులు దశమభాగాన్ని చెల్లించాలని ఒక్క ఆజ్ఞ కూడా లేదు.
There's no reference to the tithe at all.
దశమభాగమును గురించిన ప్రస్తావన ఒక వచనం కూడా అక్కడ లేదు.
There is a vague reference to Abraham having given 10% to Melchizedek in the book of Hebrews.
అబ్రహాము మెల్కీసెదెకుకు దశమభాగాన్ని చెల్లించాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక చోట ప్రస్తావించబడింది.
బట్ దట్ వాజంట్ ఎ లా దట్ అబ్రహాం వాస్ ఫాలోయింగ్. హి కుడ్ హావ్ గివెన్ 20%. హి కుడ్ హావ్ గివెన్ 2%.
అక్కడ అబ్రహాం ఏదో ఒక చట్టంలాగా దాన్ని అనుసరించట్లేదు. కావాలంటే అబ్రహాం అక్కడ 20% ఇచ్చుండేవాడు, లేకపోతే 2% కూడా ఇచ్చుండేవాడు.
హి కుడ్ హావ్ గివెన్ వాట్ ఎవర్ హి లైక్డ్.
ఆయన ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇచ్చుండేవాడు.
ఇట్ హ్యాపెన్డ్ టు బి 10%, బట్ దేర్ వాస్ నో లా దేర్ దట్ అబ్రహాం వాస్ ఫాలోయింగ్.
అక్కడ అబ్రహాము దశమభాగాన్ని ఇచ్చాడు, కానీ అబ్రహాం ఏదో ఒక చట్టాన్ని అక్కడ అనుసరించట్లేదు.
అండ్ హి వుడ్ నాట్ హావ్ సిన్డ్ ఇఫ్ హి హాడ్ డన్ ఇట్.
ఒకవేళ ఆయన ఆ విధంగా ఇవ్వకపోయినా అది పాపం కాదు.
సో ది ఎంఫసిస్ దట్ వి సీ ఆన్ టైథింగ్ ఇన్ క్రిస్టియనిటీ టుడే ఇస్ కంప్లీట్లీ ఓల్డ్ కవెనెంట్.
ఈనాడు క్రైస్తవత్వంలో దశమభాగాన్ని ఇవ్వాలి అని చాలా మంది నొక్కి చెప్తున్నారు. ఇదంతా కూడా పాత నిబంధనకు సంబంధించింది.
దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్.
దీన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అండ్ ఇన్ ఫ్యాక్ట్ మోస్ట్ క్రిస్టియన్స్ లివ్ అండర్ ది ఓల్డ్ కవెనెంట్ ఇన్ మెనీ మెనీ ఏరియాస్.
నిజానికి అనేక మంది క్రైస్తవులు అనేక విషయాల్లో ఇంకా పాత నిబంధనలోనే జీవిస్తూ ఉన్నారు.
ఇన్ ది ఓల్డ్ కవెనెంట్ యు కుడ్ ఓన్లీ హావ్ యువర్ సిన్స్ ఫర్గివెన్, సామ్ 103.
పాత నిబంధనలో కేవలం నీ పాపాలు క్షమించబడతాయి, కీర్తనలు 103.
ఇన్ ది న్యూ కవెనెంట్ రోమన్ 6:14 సేస్ సిన్ విల్ నాట్ రూల్ ఓవర్ యు.
కానీ రోమా 6:14 ఈ విధంగా చెప్పబడింది, పాపము నీ మీద ప్రభుత్వం చేయదు.
సో వెన్ పీపుల్ హ్యావ్ ఓన్లీ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అండ్ నో విక్టరీ ఓవర్ సిన్, దే ఆర్ లివింగ్ ఇన్ ది ఓల్డ్ కవెనెంట్.
కాబట్టి ఎవరైతే కేవలం పాప క్షమాపణ మాత్రమే కలిగి పాపం మీద విజయాన్ని పొందరో వారు పాత నిబంధనలో జీవిస్తూ ఉన్నారు.
ఇన్ ది ఓల్డ్ కవెనెంట్ దేర్ వాస్ ఎ కాంగ్రిగేషన్ దట్ కుడ్ నాట్ వర్క్ టుగెదర్ యాజ్ వన్ బాడీ.
పాత నిబంధనలో ప్రజలు కేవలం ఒక సమాజంగా మాత్రమే ఉండేవాళ్లు, వాళ్లు కలిసి పనిచేసే శరీరం వలె ఉండేవారు కాదు.
And when a church is like that, that cannot function together as a body, that's old covenant.
ఒక సంఘము శరీరం వలె కలిసి పనిచేయకుండా ఉన్నట్లయితే అది పాత నిబంధన.
అండ్ వెన్ టైథింగ్ ఇస్ ఎంఫసైజ్డ్ దట్ ఇస్ ఓల్డ్ కవెనెంట్ అగైన్.
దశమ భాగం గురించి నొక్కి చెప్తూ ఉన్నట్లయితే మరలా అది పాత నిబంధన.
There are many, many areas where Christians today are living under the old covenant.
ఈనాడు అనేక విషయాల్లో క్రైస్తవులు పాత నిబంధనలో జీవిస్తున్నారు.
They don't realize that a new covenant was established on the day of Pentecost.
పెంతకోస్త దినాన కొత్త నిబంధన ప్రారంభించబడిందని స్థిరపరచబడిందని వాళ్ళకి తెలియదు.
It's almost like people in India not knowing that we became independent in 1947.
ఇది ఎలా ఉంటుందంటే 1947లో మనకు స్వాతంత్ర్యం వచ్చిందని భారతదేశంలో అనేక మంది ప్రజలకు ఇంకా తెలియనట్లుగా ఉంటుంది.
Can you imagine somebody being ignorant of that?
ఎవరికైనా దాని గురించి ఇంకా తెలియకుండా ఉన్నట్లయితే అది ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.
Or that we became a republic in 1950.
లేక 1950లో మనం రిపబ్లిక్ దేశంగా మారామని.
Can you imagine somebody still imagining that the Queen of England is still our head?
ఇంగ్లాండ్ దేశ ప్రాణి గారే మనల్ని ఇంకా పరిపాలిస్తున్నారని ఎవరైనా ఊహించుకుంటూ ఉన్నట్లయితే అది ఎలా ఉంటుందో ఊహించండి.
It's as ridiculous for people, for Christians to still live under the old covenant.
క్రైస్తవులు ఇంకా పాత నిబంధనలో జీవించడం అనేది అంతే హాస్యాస్పదం.
సో ఇన్ ద న్యూ కవెనెంట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గివింగ్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ షుడ్ బి సీక్రెట్.
కాబట్టి క్రొత్త నిబంధనలో మనము ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే మొట్టమొదట అది రహస్యంగా ఉండాలి.
అండ్ దాట్స్ వాట్ హి ఎంఫసైజెస్ హియర్.
దానిని ఆయన ఇక్కడ నొక్కి చెప్తూ ఉన్నారు.
సెకండ్ కొరింథియన్స్ 9 ఇట్ షుడ్ బి చీర్ఫుల్.
2 కొరింథీయులు 9వ అధ్యాయంలో మనం ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలని చెప్పారు.
అండ్ 1 Corinthians 16:2 it says proportionate to what you have earned.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, ఒకడు వర్ధిలేని కొలది తాను ఇవ్వాలి అని.
There's no law as to how much you should give.
నీవు ఎంత ఇవ్వాలి అనే ఒక చట్టమేమీ లేదు.
You can give as God has prospered you, it says.
దేవుడు నీకు వృద్ధి కలుగజేసిన కొలది నీవు ఇవ్వాలి అని ఇక్కడ చెప్పబడింది.
So if you've got much and you've got money to spare, you can give more.
నీకు ఎక్కువ ఉన్నట్లయితే నీ ఇతరులకు ఎక్కువ ఇవ్వగలిగినట్లయితే ఎక్కువ ఇవ్వాలి.
And if you don't have much at all, you don't have to give. That's okay.
నీ దగ్గర ఎక్కువ లేనట్లయితే నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు అంతే.
Because God is a billionaire and he doesn't want any of his poor children to suffer by giving to him.
ఎందుకంటే దేవుడే కోటీశ్వరుడు, తన పిల్లల్లో పేదవారిగా ఉన్నవారు ఆయనకి ఇచ్చి ఎవరు శ్రమ పడకూడదు అనేది ఆయన ఉద్దేశం.
If we don't understand these principles, you'll find that a lot of pastors and preachers exploit you and take advantage of you financially.
ఈ నియమాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే అనేక మంది బోధకులు పాస్టర్లు ఆర్థికంగా నిన్ను పీడిస్తారు మరియు నీ దగ్గర నుండి డబ్బులను పొందుతారు.
But keep this in mind that when we give, we should give secretly.
కాబట్టి దీన్ని మనసులో ఉంచుకోండి, మనం ఇచ్చినప్పుడు రహస్యంగా ఇవ్వాలి.
So any church that makes you reveal what you're giving is actually asking you to disobey the word of God in Matthew 6:1-4.
కాబట్టి నీవు ఇచ్చేది తెలియచేయాలి అన్నట్లుగా ఏ సంఘమైనా చూస్తూ ఉన్నట్లయితే నిజానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే Matthew 6:1-4 నీవు అవిధేయత చూపించాలని వాళ్ళు చెప్తూ ఉన్నారు.
Far as possible, all our giving should be secret, voluntary, cheerful.
సాధ్యమైనంత వరకు మనం ఇచ్చేదంతా కూడా రహస్యంగా ఉండాలి, సంతోషంగా ఉత్సాహంగా ఇవ్వాలి, స్వచ్ఛందంగా ఇవ్వాలి.
And that's why I personally do not believe that we should put a bag in front of people and force people to give when they may not be giving cheerfully.
అందుకే ఒక సంచి ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్లి వాళ్ల ముందు పెట్టి అలా కానుకలు పట్టడం వ్యక్తిగతంగా నేను ఇష్టపడను, ఎందుకంటే అప్పుడు ఆ వ్యక్తి స్వచ్ఛందంగా సంతోషంగా ఇవ్వడేమో.
And it's probably not possible for them to give secretly because their neighbors are seeing them giving.
అప్పుడు వాళ్ళు రహస్యంగా ఇచ్చే అవకాశం కూడా ఉండదు, ఎందుకంటే ప్రక్కన ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటారు.
The way to do it, I believe, is to give an opportunity for people to give by keeping a box somewhere in the church where people voluntarily put it secretly, cheerfully, according to their ability.
కాబట్టి నేను నమ్మేది ఏంటంటే సంఘంలో ఒక చోట కానుకలు పెట్టును పెట్టి ఆ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఉత్సాహంగా సంతోషంగా రహస్యంగా ఇవ్వడానికి మనం అవకాశం కల్పించాలి.
But very few churches practice that because there's a tremendous love for money among most Christian preachers and in most Christian churches.
చాలా కొద్ది సంఘాలు మాత్రమే ఆ విధంగా చేస్తున్నాయి, ఎందుకంటే అనేక మంది పాస్టర్లు బోధకులు అనేక సంఘాల్లో డబ్బు మీద ఎంతో ఆశ ఉంది వారికి.
So let's keep that in mind.
కాబట్టి దీన్ని మనసులో ఉంచుకుందాం.
If you give secretly, your father who sees in secret will repay you.
నీవు రహస్యంగా ఇచ్చినట్లయితే రహస్యం మందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.
That's a wonderful reward God's promised.
దేవుడు వాగ్దానం చేసిన గొప్ప ప్రతిఫలం అది.
That if we obey his command here, one day we'll have to wait till Christ comes again. There's going to be a great reward for those who have given sacrificially and secretly.
కాబట్టి ఆయన ఆజ్ఞను మనం ఇప్పుడు పాటించినట్లయితే మరలా క్రీస్తు వచ్చినప్పుడు అప్పటిదాకా మనం వేచి ఉండాలి. ఎవరైతే త్యాగపూరితంగా రహస్యంగా ఇస్తారో వారికి దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు.
And then he goes on to the subject of prayer.
ఆ తర్వాత ఆయన ప్రార్థన గురించి చెప్తున్నారు.
The principle is the same.
ఇక్కడ కూడా అదే నియమం.
When you pray, don't be like the hypocrites.
మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు.
There are a number of things he tells us about prayer as a warning.
ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో హెచ్చరికలు చేశారు ప్రభు.
First of all, they love to be seen praying.
మొట్టమొదటిగా మనుషులకు కనపడవాలని ప్రార్థన చేయటం వారికి ఇష్టము.
Now, it says here they stand and pray in the synagogues and in the street corners in order to be seen.
మనుషులకు కనపడవాలని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము.
And they have their reward in full.
వారు తమ ఫలము పొంది ఉన్నారు.
Now, the principle there is that if you pray in public,
ఇక్కడ నియమం ఏంటంటే నీవు బహిరంగంగా ప్రార్థన చేస్తున్నప్పుడు,
and your aim is that other people should appreciate your prayer,
ఇతరులు నీ ప్రార్థన విని మెచ్చుకోవాలనే ఉద్దేశంతో నీవు ప్రార్థిస్తున్నట్లయితే,
that is seeking honor from men,
అది మనుషుల యొద్దు నుండి ఘనతను కోరుకోవటం.
And almost everybody who begins to pray in public will have to admit that they're seeking honor when they pray.
దాదాపుగా బహిరంగంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టిన ప్రతి వారు కూడా ఒప్పుకోవాల్సిందేంటంటే వారు మనుషుల దగ్గర నుండి ఘనతను కోరుకుంటున్నారని.
Ask yourself, do you pray in public in the same way that you pray in private?
నిన్ను నువ్వు ఈ విధంగా ప్రశ్నించుకో. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నానో బహిరంగంగా కూడా అదే విధంగా ప్రార్థన చేస్తున్నానా?
When you are kneeling by your bed alone, how do you pray?
నీ పడక దగ్గర నీవు మోకాళ్లు వేసి ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తావు?
What do you say to God?
దేవునికి ఏం చెప్తావు?
Is that what you say when you praying in public?
బహిరంగంగా నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అదే చెప్తావా?
Or you make your language more flowery and bring a little tremor into your voice?
నీ భాషను ఏదో కొద్దిగా మార్చి లేకపోతే నీ గొంతును కొద్దిగా మార్చి చేస్తూ ఉంటావా?
And behave like an actor there, like a lot of people do when they pray in public to impress people that they are very earnest.
లేక అనేక మంది ప్రజల మెప్పు కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో పట్టుదలతో ప్రార్థన చేస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా నీవు ఒక వేషధారి వలె ఒక నటుడిగా చేస్తున్నావా?
Oh, where they are very emotional.
లేక ఎంతో భావోద్వేగాలతో చేస్తూ ఉంటారు?
ఇట్స్ ఆల్ హిపోక్రసీ.
ఇదంతా కూడా వేషధారణ.
గాడ్ హేట్స్ ఇట్.
దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు.
అండ్ ఐ విష్ వి వుడ్ రియలైజ్ దట్ టైప్ ఆఫ్ పబ్లిక్ ప్రేయింగ్ ఇస్ డిటెస్టబుల్ బిఫోర్ గాడ్.
బహిరంగంగా ఆ విధంగా ప్రార్థన చేయటం దేవుని దృష్టిలో అసహ్యం అని మీరు గుర్తెరగాలని నేను కోరుకుంటున్నాను.
హి డిటెస్ట్స్ ఇట్ అండ్ హి వోంట్ ఈవెన్ లిసన్ టు ఇట్.
అటువంటి ప్రార్థన ఆయనకు అసహ్యం. అసలు ఆ ప్రార్థన కూడా ప్రభు వినడు.
మోస్ట్ పబ్లిక్ ప్రేయింగ్ in churches falls under this category.
Sangamullo chese aneka bahiranga prarthanalu ee jabithalonike vastayi.
Where people are praying in order to demonstrate how well they can pray before other people.
Mem enta baga prarthan chestamo ani itharulaku choopinchataniki aneka mandi prarthanalu chestuntaru.
This is completely against the teaching of Jesus.
Yesu Christu prabhu bodhinchina daniki idi poorthiga vyatirekanga undi.
And the reason is because people have not been taught all that Jesus commanded.
దీనికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించిందంతా ప్రజలకు బోధించబడలేదు.
సో హౌ షల్ వి క్లెన్స్ ఆర్సెల్వ్స్ ఫ్రమ్ ఇట్.
దీని నుండి మనల్ని మనం ఏ విధంగా పవిత్రపరచుకోగలం?
వెల్ ద వే ఇస్ టు జడ్జ్ ఆర్సెల్వ్స్ ఈచ్ టైమ్ వి ప్రే.
మనం ప్రార్థన చేసే ప్రతిసారి కూడా మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి.
ఐ రిమెంబర్ ద ఫస్ట్ టైమ్ ఐ ప్రేడ్ ఇస్ అ క్రిస్టియన్ ఇన్ పబ్లిక్.
ఒక క్రైస్తవునిగా మొట్టమొదటిసారిగా బహిరంగంగా నేను ప్రార్థన చేయటం నాకు గుర్తుంది.
I have to confess that I was seeking honor from people about the way I prayed.
నేను ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి మనుషుల యొద్దు నుండి మెప్పు కోరుకున్నాను అని నేను ఒప్పుకోవాల్సి ఉంది.
But I went home and judged myself.
నేను ఇంటికి వెళ్లి నన్ను నేను పరిశీలించుకున్నాను, తీర్పు తీర్చుకున్నాను.
I said, Lord, that's not the way I should pray.
ప్రభువా, నేను ఆ విధంగా ప్రార్థన చేయకూడదు అని ప్రభు దగ్గర ఒప్పుకున్నాను.
And the next time I got up and prayed in public, I was still seeking honor.
నేను మరలా బహిరంగంగా ప్రార్థన చేసినప్పుడు కూడా మనుషుల దగ్గర నుండి ఘనతను కోరుకుంటూ ఉన్నాను.
I went home and judged myself again.
నేను ఇంటికి వెళ్లి మరలా నన్ను నేను తీర్పు తీర్చుకున్నాను.
And it took me honestly a number of years before I could cleanse myself from this desire to seek honor from men in public prayer
కాబట్టి నేను యథార్థంగా చెప్తూ ఉన్నాను, బహిరంగంగా ప్రార్థన చేసేటప్పుడు మనుషుల దగ్గర నుండి ఘనతను కోరుకోకుండా నన్ను నేను పవిత్రపరచుకోవటానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది.
అండ్ ఫైనలీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ లెర్న్ టు ప్రే టు గాడ్ ఆల్మైటీ అలోన్ టు మై హెవెన్లీ ఫాదర్.
అనేక సంవత్సరాల తర్వాత చివరకు కేవలం నా పరలోకమందున్న తండ్రికి సర్వశక్తుడైన దేవునికే నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను.
హావ్ యు కమ్ దేర్?
నీవు అక్కడికి వచ్చావా?
ఇఫ్ నాట్, ఐ వాంట్ టు ఎన్కరేజ్ యు టు వర్క్ అవుట్ యువర్ సాల్వేషన్ ఫ్రమ్ సీకింగ్ ది ఆనర్ ఆఫ్ మెన్.
నీవు ఇంకా అక్కడకు చేరుకున్నట్లయితే నేను నిన్ను ప్రోత్సహించేది ఏంటంటే మనుషుల దగ్గర నుండి ఘనతను కోరుకోకుండా నీ రక్షణను నీవు కొనసాగించు.
These 18 verses are all referring to seeking the honor of men.
ఈ 18 వచనాలు కూడా మనుషుల దగ్గర నుండి ఘనతను కోరుకోవటం గురించే సూచిస్తూ ఉన్నాయి.
It's a sin which many people don't even recognize.
అనేక మంది దీన్ని ఇంకా పాపం అని గుర్తించలేదు.
It's not spoken about much.
దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పబడలేదు.
You can do a good thing and when you do it to seek honor from men, it becomes a dead work.
నీవు ఒక మంచి పని చేయొచ్చు, కానీ ఇతరుల దగ్గర నుండి మెప్పు కోసం నీవు ఆ మంచి పని చేసినట్లయితే అది ఒక నిర్జీవ క్రియగా మారుతుంది.
ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దేర్ వర్ ఓన్లీ బ్యాడ్ వర్క్స్, ఈవిల్ వర్క్స్ అండ్ గుడ్ వర్క్స్.
పాత నిబంధనలో కేవలం చెడ్డ క్రియలు, దుష్ట క్రియలు మరియు మంచి క్రియలు మాత్రమే ఉండేవి.
దేర్ వర్ నో డెడ్ వర్క్స్,
నిర్జీవ క్రియలు ఉండేవి కాదు.
బట్ ఇన్ ది న్యూ టెస్టమెంట్ వి రీడ్ ఆఫ్ త్రీ కేటగిరీస్ ఆఫ్ వర్క్స్.
కానీ క్రొత్త నిబంధనలోనైతే మూడు రకాల క్రియలు ఉన్నట్లుగా మనం చూస్తాం.
There's evil works, good works and something in between called dead works.
చెడ్డ క్రియలు, మంచి క్రియలు, వాటి మధ్యలో నిర్జీవ క్రియలు.
And we are told in Hebrews 6 verse 1 that we must repent of dead works.
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది, మనం నిర్జీవ క్రియల నుండి మారు మనసు పొందాలి.
We are told in Hebrews 9 and verse 14 that the blood of Christ must cleanse us from dead works.
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో విధంగా చెప్పబడింది, నిర్జీవ క్రియలను విడిచి యేసు యొక్క రక్తము మిమ్మల్ని శుద్ధి చేయును అని.
1 John 1:7 says the blood of Jesus will cleanse us from all sin.
మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనము, యేసు రక్తము మన ప్రతి పాపమును కడుగును.
That we can understand.
దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
Do you know what it is for the blood of Christ to cleanse you from dead works? Hebrews 9:14.
నిర్జీవ క్రియలను యేసు యొక్క రక్తం శుద్ధి చేయను అంటే దాని అర్థం మీకు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం.
Nothing can be cleansed unless it's confessed.
మనం ఒప్పుకోకుండా ఏది కూడా శుద్ధి చేయబడదు.
When was the last time you confessed a dead work?
నీ నిర్జీవ క్రియని చివరిసారిగా నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావు?
What is a dead work?
నిర్జీవ క్రియ అంటే ఏంటి?
A dead work is a good work done for seeking honor from men.
మనుషుల మెప్పు కోసం ఒక మంచి పని చేయటమే నిర్జీవ క్రియ.
When I pray, that's a good work.
నేను ప్రార్థన చేయటం అనేది మంచి క్రియ.
But if I pray to seek the honor of men, it becomes a dead work and I need to repent of that prayer.
కానీ ఇతరుల మెప్పు కోసం నేను ప్రార్థన చేసినట్లయితే అది నిర్జీవ క్రియ అవుతుంది. ఆ విషయంలో మనం పశ్చాత్తాపపడాలి.
When I give money for God's work, that's a good work.
నేను దేవుని పరిచర్యకు డబ్బులు ఇచ్చినట్లయితే అది మంచి క్రియ.
If I give money to a poor believer, that's a good work.
ఒక పేద విశ్వాసికి నేను డబ్బులు ఇచ్చినట్లయితే అది మంచి క్రియ.
But if I give in order to be seen by men, that good work becomes a dead work that I need to repent of.
Kani itharulu chodalani nenu aa vidhanga ichinatlayite aa manchi kriya nirjeeva kriya avutundi, dan nunchi nenu paschattapadali, maaru manasu pondali.
Any work, good work that's done with a wrong motive,
ee manchi kriya aina tappudu uddeshanto chesinatlayite,
even if I do a work to get some reward from God for myself, it becomes a dead work.
దేవుని దగ్గర నుండి నాకు ప్రతిఫలం రావాలి అని ఆశించి ఏదైనా నేను ఒక మంచి క్రియ చేసినా కూడా అది నిర్జీవ క్రియే.
యు నో, పీపుల్ సే కమ్ అండ్ గివ్ యువర్ టైత్ టు అవర్ మినిస్ట్రీ అండ్ గాడ్ విల్ రివార్డ్ యు విత్ అ కార్ ఆర్ సంథింగ్ లైక్ దట్.
కొంతమంది ఈ విధంగా చెప్తూ ఉంటారు, మా పరిచర్యకు మీ దశమ భాగాన్ని పంపించినట్లయితే దేవుడు మీకు కారును బహుమానంగా ఇస్తాడు, లేక వేరే వాటిని బహుమానంగా ఇస్తాడని చెప్తూ ఉంటారు.
యు ఆర్ డూయింగ్ బిజినెస్ విత్ గాడ్, ఇట్స్ అ డెడ్ వర్క్.
అప్పుడు నువ్వు దేవునితో వ్యాపారం చేస్తున్నట్లు, అది నిర్జీవ క్రియ.
యు కాంట్ డూ బిజినెస్ విత్ గాడ్,
దేవునితో నువ్వు వ్యాపారం చేయలేవు.
Whatever we do, we must do out of love for God.
మనం ఏది చేసినా కూడా దేవుని ఎడల ఉన్న ప్రేమతో చేయాలి.
To glorify him.
ఆయన మహిమపరచడానికి చేయాలి.
Not because we want some return from him, because we are not doing business with him.
ఆయన దగ్గర నుండి మనకు ఏదో వస్తుందని చేయకూడదు, ఎందుకంటే ఆయనతో మనం వ్యాపారం చేయట్లేదు.
So that's the first thing. Don't pray like a hypocrite seeking to impress people with prayer.
ఒక వేషధారి వలె ఇతరుల మెప్పు కోసం ప్రార్థన చేయవద్దు. ఇది మొట్టమొదటి విషయం.
అండ్ ఐ టెల్ యూ, యూ హ్యావ్ టు బి రాడికల్ ఇన్ యువర్ యాటిట్యూడ్ ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్.
నీవు దీని నుండి విడుదల పొందాలంటే నీవెంతో తీవ్రమైన వైఖరిని కలిగి ఉండాలి.
Otherwise you'll never be free.
లేనట్లయితే నువ్వు ఎప్పటికీ దీని నుండి విడుదల పొందలేవు.
Then he said, when you pray, go into your inner room, and when you shut your door, pray to your father in secret.
ఆ తర్వాత ఆయన చెప్తూ ఉన్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము.
Now how shall we do this in public?
మరి బహిరంగంగా ఉన్నప్పుడు ఇది ఎలా చేయాలి?
We can do it in public too.
మనం బహిరంగంగా కూడా ఇలా చేయవచ్చు.
We have a door in our mind which we can shut.
మన మనసులో ఉన్న తలుపును మూసివేయవచ్చు.
Even when I'm standing in the midst of 100 people, there's a door in my mind I shut.
నేను 100 మంది మధ్యలో నిలబడ్డప్పుడు కూడా నా మనసులో ఉన్న తలుపును మూసివేసి,
and I say, I am now standing before Almighty God, my Father alone.
నేను ఇప్పుడు సర్వశక్తివంతుడైన దేవుడు నా తండ్రికే నేను ప్రార్థన చేస్తున్నాను.
There may be people around me, but I don't want to be conscious of them.
నా చుట్టూ ప్రజలు ఉండొచ్చు, కానీ నేను వాళ్ళని గురించి పట్టించుకోవటం లేదు.
That's one reason we close our eyes when we pray.
మనం ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవడానికి అదొక కారణం.
There's no law which says you should close your eyes when you pray.
నీవు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవాలి అనే నియమం ఏమీ లేదు.
You can pray with open eyes. Jesus did that sometimes.
నీవు కళ్ళు తెరిచి కూడా ప్రార్థించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు కొన్నిసార్లు ఆ విధంగా చేశారు.
But we close our eyes so that we don't get distracted by our surroundings.
మనం ఎందుకు కళ్ళు మూసుకుంటాం అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి మన ఏకాగ్రత కోల్పోకుండా.
So that we don't seek honor from the people around us.
మన చుట్టూ ఉన్న ప్రజల యొక్క గంతను మనం కోరుకోకుండా.
In a sense, we are shutting out the people when we shut our eyes.
మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఒక విధంగా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజల దగ్గర నుండి కూడా మనం తలుపు వేసుకుంటున్నాం.
We need to shut our mind too.
మన మనసులను కూడా మనం మూసివేసుకోవాలి.
And say, Father, I've shut the doors now and I'm praying to you.
తండ్రి, ఇప్పుడు నేను నా తలుపులు వేసుకున్నాను, ఇప్పుడు నీకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాలి.
That's the way to pray.
ప్రార్థన ఆ విధంగా చేయాలి.
And we can do that even in public.
బహిరంగంగా కూడా మనం ఆ విధంగా చేయవచ్చు.
We pray to our Father in secret, and the Father who sees in secret will repay you.
పరలోకమందున్న మన తండ్రికి మనం రహస్యంగా ప్రార్థన చేస్తున్నాం, రహస్యమందు చూస్తున్న మన తండ్రి మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు.
We can be absolutely sure that if I am praying to God, my Father, and not seeking honor from men, he will definitely repay me and answer that prayer.
మనుషుల మెప్పు కోసం కాకుండా రహస్యమందు చూస్తున్న నా తండ్రికి నేను రహస్యంగా ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా నా ప్రార్థనకు జవాబిస్తాడు అనే నిశ్చయత మనకుంటుంది.
And so, some more advice concerning how not to pray. Verse 7.
కాబట్టి ఏ విధంగా ప్రార్థన చేయకూడదు అని ప్రభు ఇంకో మాట ఎక్కడ చెప్పారు? 7వ వచనం.
Don't use meaningless repetition like the heathen do, because they think they'll be heard for their many words.
మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడనని వారు తలంచుతున్నారు.
Now one of the mistakes that the heathen do is meaningless repetition.
అన్ని జనులు చేసే ఒక తప్పు ఏంటంటే అర్థం లేని మాటలను వ్యర్థంగా వచిస్తూ ఉంటారు.
Some religions have a habit of chanting something.
కొన్ని మతాల్లో ఒకే మాటను పదే పదే మంత్రాలుగా పలుకుతూ ఉంటారు.
They repeat it and repeat it and repeat it and repeat it and repeat it, and it becomes a meaningless thing.
వాళ్ళు అదే మాటను పలుకుతూ ఉంటారు, అదే మాటను పలుకుతూ ఉంటారు, చివరికి అది అర్థం లేని మాటగా మారిపోతుంటుంది.
It's possible to take some spiritual language and repeat it.
కొన్ని ఆత్మ సంబంధమైన మాటలను కూడా తీసుకుని పదే పదే అదే మాటలను పలికే అవకాశం ఉంది.
It's possible for us to say hallelujah, 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 and it becomes quite meaningless after a while.
మనం కూడా హల్లెలూయా 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 అని పదే పదే పలకటం ద్వారా అర్థం లేకుండా చేస్తూ ఉంటాం.
ఇట్ బికమ్స్ ఎ రిచువల్.
అది ఒక ఆచారం అవుతుంది.
ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్,
లేక ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటం ద్వారా.
జీసస్ సెడ్ డు నాట్ యూజ్ మీనింగ్లెస్ రెపిటేషన్.
యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే ఒకే మాటను పదే పదే అర్థం లేకుండా వచించవద్దు.
ఇఫ్ యు రీడ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ద వర్డ్ హల్లెలూయా కమ్స్ ఇన్ రెవల్యూషన్ 19. And it says hallelujah because of this.
మనం క్రొత్త నిబంధనలో చూసినట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో హల్లెలూయా అని ఉంటుంది. ఇది జరిగింది కాబట్టి హల్లెలూయా.
And then it goes on to say another time hallelujah because of this.
ఇంకో చోట మరలా ఇది జరిగింది కాబట్టి హల్లెలూయా.
There must be a reason why we praise the Lord, not just meaninglessly.
కాబట్టి ఒక కారణం ఉండాలి దీన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను అని చెప్పడానికి.
We must give thanks in everything.
Manamu prati vishayamlonu devuniki krutagnyatalu chellinchali.
But if it's a meaningless repetition of hallelujah, it can be pretty foolish.
కానీ అర్థం లేకుండా ప్రతిసారి హల్లెలూయా అని చెప్పటంతో బుద్ధిహీనత.
అండ్ ఇట్ డజంట్ అమౌంట్ ఫర్ ఎనీథింగ్ బిఫోర్ గాడ్ అండ్
కాబట్టి దేవుని దృష్టిలో దానికి ఎటువంటి విలువ ఉండదు.
కెన్ ఈవెన్ బి టేకింగ్ ద లార్డ్స్ నేమ్ ఇన్ వెయిన్
దేవుని నామమును వ్యర్థంగా ఉచ్చరించడం కూడా అవుతుంది.
బికాస్ దట్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ హల్లెలూయా యా ఇస్ అ షార్ట్ ఫార్మ్ ఆఫ్ జెహోవా.
ఎందుకంటే హల్లెలూయా అనే పదంలోని చివరి అక్షరం యా అంటే యెహోవా అని సూచిస్తుంది.
And the Jewish people were very afraid to even mention that name lest they take the Lord's name in vain.
ఎందుకంటే యూదులు యెహోవా అనే మాటను పలకటానికి కూడా ఎంతో భయపడతారు, ఎందుకంటే ప్రభు నామమును వ్యర్థంగా ఉచ్చరిస్తామేమో అని.
And I believe a lot of Christians are taking the Lord's name in vain when they say hallelujah meaninglessly.
కాబట్టి అనేక మంది క్రైస్తవులు అర్థం లేకుండా హల్లెలూయా అని చెప్పడం ద్వారా ప్రభు యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు.
I often say hallelujah.
నేను తరచుగా హల్లెలూయా అని చెప్తాను.
I say
praise the Lord అని నేను చెప్తూ ఉంటాను.
But I seek to say it meaningfully every single time.
ప్రతిసారి కూడా అర్థవంతంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను.
So I am not against using that word.
ఆ పదం వాడటానికి నేను వ్యతిరేకిని కాదు.
Neither is God against it.
దేవుడు కూడా దానికి వ్యతిరేకం కాదు.
But it must be meaningful.
కానీ అది అర్థవంతంగా ఉండాలి.
Not a meaningless repetition.
అర్థం లేకుండా పదే పదే పలకకూడదు.
Do you see how Christians have not taken a simple command like this seriously?
క్రైస్తవులు ఈ సామాన్యమైన ఆజ్ఞను కూడా తీవ్రంగా తీసుకోలేదు. చూడండి.
He said, Jesus said it's the non-Christians who repeat something meaningless like a chant.
అన్యులు ఒకే మాటను అర్థం లేకుండా పదే పదే ఉచ్చరిస్తారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు.
And that must not be true in our life.
మన జీవితాల్లో ఈ విధంగా మనం చేయకూడదు.
The same thing applies to a lot of songs we sing.
మనం పాడే అనేక పాటలకు కూడా ఇది అన్వయించబడుతుంది.
When we sing a song, particularly if it's a song that you've known very well,
manu oka paata paadutunappudu mukhyanga aa paata neeku baaga telisinatlayite,
and you've sung probably 500 times,
bahusha aa paata ippatike neeku oka 500 saarlu paadunnatlayite,
you know the tune, you like the tune,
neeku aa baani telusu, aa baani ante neeku ishtam.
Check yourself the next time you sing that song in a church.
Sangamlo inko saari neeku aa paata paadutunappudu ee vidhanga parisilinchuko,
and you may discover at the end that you don't even remember what you sang.
అసలు నువ్వేం పాడావో కూడా నీకు గుర్తులేదనే విషయాన్ని నువ్వు కనుగొంటావు.
If you were to ask the average Christian who goes to me born again Christian who goes to a church service,
సంఘ కూటములకు వెళ్ళే తిరిగి జన్మించిన ఒక క్రైస్తవుణ్ణి నీవు అడిగినట్లయితే,
and ask him at the end of the church meeting, what did you tell God today in the songs you sang?
సంఘ కూడిక అయిపోయిన తర్వాత ఈ రోజు నీ పాటలతో దేవునికి ఏం చెప్పావని నువ్వు అడిగినట్లయితే,
they'll have to scratch their heads and think, what did I say?
వాళ్ళు తలగొక్కుంటూ నేను ఏం చెప్పాను అని ఆలోచిస్తూ ఉంటారు.
ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్.
నాకు గుర్తే లేదని చెప్తారు.
దే వర్ నైస్ సాంగ్స్, వి లైక్ ద ట్యూన్.
అవి మంచి పాటలు, నాకు ఆ బాణీలంటే ఇష్టం.
వి హావ్ sung it 500 times and we just sang it along without even thinking of what we were saying.
మేము ఇప్పటికి 500 సార్లు ఆ పాటలు పాడాము, అసలు ఏం పాడుతున్నాం కూడా ఆలోచించకుండా పాడాము.
మీనింగ్లెస్ రెపిటిషన్.
అర్థం లేకుండా పదే పదే చెప్పటం.
వి గాట్ టు రెవరెన్స్ గాడ్ అండ్ సే వాట్ వి మీన్.
మనం దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి మనం ఏం చెప్తున్నామో అర్థవంతంగా చెప్పాలి.
యూ కాంట్ గో బిఫోర్ ఎ కింగ్ ఆర్ ద ప్రెసిడెంట్ ఆర్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ జస్ట్ రిపీట్ సంథింగ్ విచ్ యు డోంట్ ఈవెన్ నో వాట్ యు ఆర్ సేయింగ్.
నువ్వు ఒక రాజు దగ్గరికి వెళ్ళో లేకపోతే భారతదేశ రాష్ట్రపతి దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరకో వెళ్లి అసలు నువ్వేం చెప్తున్నావో నీకే అర్థం కాకుండా ఏవో కొన్ని మాటలను పదే పదే చెప్పవు.
వీ మస్ట్ హ్యావ్ మచ్ మోర్ రెవరెన్స్ ఫర్ గాడ్.
దేవుని యెడల మరింతో భయభక్తులు మనం కలిగి ఉండాలి.
అవాయిడ్ మీనింగ్లెస్ రెపిటిషన్.
అర్థం లేకుండా పదే పదే చెప్పే మాటలను మనం తొలగించుకోవాలి.
ది అదర్ థింగ్ హి సేస్ ఇస్ డోంట్ థింక్ దట్ యు విల్ బి హర్డ్ ఫర్ మెనీ వర్డ్స్.
మీరు అనేక మాటలు చెప్పటం వలన విస్తరించి మాట్లాడటం వలన మీ మనం వినపడుతుందని మీరు అనుకోవద్దు.
నౌ దట్స్ అనదర్ మిస్టేక్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ మేక్ ఇన్ ప్రేయర్.
ప్రార్థనలో అనేక మంది చేసే ఇంకొక పొరపాటు ఇది.
దే థింక్ దట్ ఇఫ్ ఐ ప్రే ఫర్ ఎ లాంగ్ టైమ్ God will certainly hear me.
నేను దీర్ఘకాలం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడని వాళ్ళు అనుకుంటారు.
I prayed for 3 hours so definitely God will hear me.
నేను 3 గంటలు ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడు.
That's a lot of nonsense.
అదంతా బుద్ధిహీనత.
That's what they non-Christians think.
క్రైస్తవేతరులు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు.
That if I have prayed for a long time then God will definitely hear me.
నేను ఎక్కువ సమయం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు.
It's not true.
కానీ ఇది నిజం కాదు.
On Mount Carmel, the prophets of Baal prayed for many hours.
కర్మెలు పర్వతం మీద బయలు ప్రవక్తలు ఎన్నో గంటలు ప్రార్థన చేశారు.
Maybe 5-6 hours or more.
5-6 గంటల కంటే కూడా ఎక్కువగా ప్రార్థన చేశారు.
Nothing happened.
ఏమీ జరగలేదు.
Elijah got up and prayed for half a minute.
ఏలియా లేచి ఒక అర నిమిషం ప్రార్థన చేశాడు.
And the fire fell.
అగ్ని దిగి వచ్చింది.
So it's not a long prayer that makes God hear.
దేవుని ప్రార్థన వినేటట్లు చేసేది ఎక్కువ సమయం చేసిన ప్రార్థన కాదు.
It's very important to understand that.
దీన్ని అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యం.
A lot of people think that, well, I prayed all night. Of course, God's got to answer my prayer.
కొంతమంది ఏమనుకుంటారంటే, నేను రాత్రంతా ప్రార్థన చేశాను కాబట్టి తప్పకుండా దేవుడు నా ప్రార్థన వింటాడు.
Who said that?
ఎవరు చెప్పారు అలా అని?
It's faith that brings an answer to prayer.
ప్రార్థనకు జవాబును తెచ్చేది విశ్వాసం.
And a heart that is free from sin.
మరియు పాపము నుండి విడుదల పొందిన హృదయం.
Those are the most important things.
ఇవి ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు.
If your heart is free from sin,
నీ హృదయం పాపము నుండి విడుదల పొందినట్లయితే,
if I regard iniquity in my heart, Psalms 66 verse 18 says, the Lord will not hear me.
నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభు నా మనవి వినకపోవును. కీర్తనలు 66:18.
It doesn't matter if you pray all night.
నీవు రాత్రంతా ప్రార్థన చేసావా అని కాదు.
It doesn't matter how wonderful your prayer sounds.
లేక నీవు ఎంత అద్భుతమైన ప్రార్థన చేసావా అని కాదు.
If there's sin which is not settled.
నీవు సరిదిద్దుకొని పాపం ఉన్నట్లయితే,
if there's unconfessed sin in your heart,
నీ హృదయంలో ఒప్పుకోని పాపం ఉన్నట్లయితే,
Jesus said, if there's a wrong relationship between you and a brother,
నీకు నీ సహోదరునికి మధ్య సంబంధం సరిగా లేనట్లయితే,
you hurt somebody and you come and pray to God,
నీవు ఎవరినైనా గాయపరిచి దేవునికి ప్రార్థన చేయడానికి వస్తే,
God will not listen to your prayer.
దేవుడు నీ ప్రార్థన ఆలకించడు.
Go and settle that matter with your brother.
నీ సహోదరుని దగ్గరికి వెళ్లి సరిచేసుకోమని ప్రభు చెప్పారు.
So if there's a sin between you and God or between you and a brother that's not being confessed and settled,
నీకు దేవునికి మధ్య లేక నీకు నీ సహోదరునికి మధ్య ఒప్పుకొని సరిచేసుకొని ఏదైనా పాపం ఉన్నట్లయితే,
you can be absolutely sure that you're wasting your time praying.
ఆ విధంగా చేసినట్లయితే నీవు ప్రార్థనలో గడిపే సమయం అంతా వ్యర్థమని నీవు తెలుసుకోవచ్చు.
Whether you pray for 1 minute or 10 hours,
నీవు ఒక్క నిమిషం ప్రార్థన చేసినా లేక 10 గంటలు ప్రార్థన చేసినా.
And the other thing is, if you don't have faith, that's the second requirement.
Manu kavalsina rendova vishayam entante vishwasamu.
If you don't have faith when you pray, you're not going to get anything.
Nu prarthana chesetappudu niku vishwasam lenatlayite nuve emi pondalevu.
You do not have because you do not believe that you will receive.
Nu pondutavane vishwasam niku ledu kabatti nu pondaledu.
Jesus said, when you pray, believe and then you will receive.
నువ్వు ప్రార్థించేటప్పుడు విశ్వసించాలి, అప్పుడు నువ్వు పొందుతావు అని యేసు ప్రభు చెప్పారు.
సో ఇఫ్ ఐ ప్రే ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఐ డోంట్ బిలీవ్ గాడ్స్ ఎవర్ గోన్ గ్రాంట్ దట్ టు మీ, దెన్ యు ఆర్ నాట్ గోన్ గెట్ ఇట్.
దేవుడు నాకు దాన్ని ఇస్తాడు అనే విశ్వాసం లేకుండా నేను దీర్ఘకాలం దీర్ఘ సమయం ప్రార్థన చేసినా కూడా దాన్ని నేను పొందను.
వై డు వి సే ఆమేన్ అట్ ది ఎండ్ ఆఫ్ ప్రేయర్?
ప్రార్థన యొక్క చివరిలో ఆమేన్ అని ఎందుకు చెప్తున్నాం మనం?
ఆమేన్ ఇస్ నాట్ జస్ట్ ఎ సిగ్నల్ దట్ ది ప్రేయర్ ఇస్ ఓవర్.
ఆమేన్ అంటే కేవలం ప్రార్థన అయిపోయిందని చెప్పడానికి కాదు.
ఇట్స్ మచ్ మోర్ దెన్ దట్.
దానికంటే కూడా ఎంతో అర్థం ఉంది దీనిలో.
ఇట్ మీన్స్ దాట్ ఐ ఆమ్ బిలీవింగ్ దట్ వాట్ ఐ హావ్ ప్రేయ్డ్ ఐ యామ్ గోయింగ్ టు గెట్.
దీని అర్థం ఏంటంటే, నేను దేని గురించి అయితే ప్రార్థన చేశానో దాన్ని నేను పొందుతాను అని నేను నమ్ముతున్నాను.
ఆమెన్ ఇస్ ఎ హీబ్రూ వర్డ్ విచ్ ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటు ఇంగ్లీష్ ఇట్ వుడ్ మీన్ ఇట్ షాల్ బి డన్.
ఆమెన్ అనేది హెబ్రీ పదం. దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే అలా జరుగునుగాక అని దాని అర్థం.
ఇట్ విల్ బి సో.
ఆ విధంగా కలుగునుగాక.
I'm saying to God, I prayed this, Father, in the name of Jesus Christ, and I believe it will be done.
Nenu devuniki cheptunanu adentante Yesu naamamlo nenu tandriki prarthan chesanu adi jaragabothundani nenu nammutunanu.
I've asked in faith.
Nenu vishwasamto adugutunanu.
I believe I've asked according to your will.
Nee chittaanusaranga adiganani nenu nammutunanu.
It will be done.
Adi jarugutundi.
Of course, when areas where we don't know what God's will is, we say, Father, not my will but thine be done.
మనకి దేవుని చిత్తం ఏంటో తెలియని కొన్ని విషయాలుంటాయి, అప్పుడు మనం ఏ విధంగా చెప్తాం, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే జరుగునుగాక.
As a little child, you know how little children go to their father and ask for anything.
చిన్న బిడ్డలను మనం చూసినట్లయితే తండ్రి దగ్గరికి వెళ్లి వాళ్ళు ఏదైనా అడుగుతారు.
You are permitted to ask God for anything.
నీవు దేవుణ్ణి ఏదైనా అడగటానికి నీవు అనుమతించబడ్డావు.
A little child can ask for an elephant or a real aeroplane, not a toy aeroplane.
ఒక చిన్న బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్లి ఒక ఏనుగు ఇవ్వమని అడగొచ్చు, ఒక బొమ్మ విమానం కాకుండా నిజమైన విమానం కూడా ఇవ్వమని అడగొచ్చు. ఒక చిన్న బిడ్డ తండ్రిని ఏదైనా అడగొచ్చు.
And you can ask God for anything provided you conclude your prayer with this one sentence.
అదే విధంగా నీవు కూడా దేవుణ్ణి ఏదైనా అడగొచ్చు, కానీ చివరిలో ఈ మాట చెప్పాలి.
Nevertheless, Father, not as I will, but as thou will.
తండ్రి అయినా కూడా నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక.
I trust you to choose for me.
నీవు నాకు శ్రేష్టమైనదే ఇస్తావని నేను నమ్ముతున్నాను.
That's a wonderful attitude to have in prayer.
అది ప్రార్థనలో మనకు ఉండవలసిన అద్భుతమైన వైఖరి.
I trust you, Father, to choose for me.
ప్రభువా, నీవు నాకు శ్రేష్టమైనదే ఇస్తావని నేను నమ్ముతున్నాను.
And I trust you that I will get this which I'm praying according to your will.
నీ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నా దీనికి జవాబిస్తావని నేను నమ్ముతున్నాను.
There are many areas where God's will is revealed to us in scripture.
అనేక విషయాల్లో దేవుడు తన చిత్తాన్ని మనకు దేవుని యొక్క వాక్యంలో ప్రత్యక్షపరిచారు.
We must come in faith.
మనం విశ్వాసంతో రావాలి.
We must not come like a lot of prayer that goes on with Christians. You pray and you go to those Christians and ask them, "You think God will answer that prayer?" You say, "I don't know. Maybe he will."
ఈనాడు అనేక మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే వారి దగ్గరకు మనం వెళ్లి నీవు ప్రార్థన చేస్తున్నావు దేవుడికి జవాబిస్తాడా అని అడిగితే ఏమో నాకు తెలియదు, దేవుడు ఇస్తాడేమో అని అంటుంటారు. మనం ఆ విధంగా ప్రార్థన చేయకూడదు.
ఇట్స్ లైక్ పీపుల్ హూ గో అండ్ ప్రే టు ఎన్ ఐడల్.
ప్రజలు వెళ్లి ఒక విగ్రహానికి ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది.
యు ఆస్క్ దట్ పర్సన్ ఆఫ్టర్ హిస్ గాన్ అండ్ స్టూడ్ బిఫోర్ దట్ ఐడల్.
ఆ వ్యక్తి ఆ విగ్రహం ముందు నిలబడి ప్రార్థన చేస్తుంటాడు. అప్పుడు నీ వెళ్లి ఆ వ్యక్తిని ఈ విధంగా అడిగినట్లయితే,
యు థింక్ దట్ ఐడల్ హర్డ్ యువర్ ప్రేయర్? ఐ డోంట్ నో.
ఆ విగ్రహం నీ ప్రార్థన విన్నదని నీవు నమ్ముతున్నావా అంటే ఏమో నాకు తెలియదు అంటాడు.
But that's exactly how it is with a lot of Christians too.
అనేక మంది క్రైస్తవులు కూడా ఇదే విధంగా ఉంటారు.
They say, "I don't know whether God's heard my prayer or not."
దేవుడు నా ప్రార్థన విన్నాడో లేదో నాకు తెలియదు అని చెప్తారు.
And so we shouldn't be like that.
కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు.
We are not to pray like the heathen who think that we have to inform God about our needs.
మన అవసరాలను మనం దేవునికి తెలియజేయాలి అని అన్యుల్లాగా మనం ఉండకూడదు.
No, your heavenly Father knows what you need before you even ask.
మీరు ఆయన అడక్క మునిపే మీ అవసరాలు ఏమై ఉన్నాయో ఆయనకు తెలుసు.
Then why does he ask us to pray?
మరి ప్రార్థన చేయమని దేవుడు మనల్ని ఎందుకు అడిగాడు?
So that we can have a sense of cooperating with God when the answer comes.
కాబట్టి మనకు జవాబు వచ్చినప్పుడు దేవునితో మనం కలిసి పనిచేస్తున్నాము అనే భావన మనకు రావటానికి.
Yes, I prayed and God answered me.
నేను ప్రార్థన చేశాను దేవుడు జవాబిచ్చాడు అనే భావన మనకు కలుగుతుంది.
That brings a closer fellowship between us and our heavenly Father.
అప్పుడు మనకు మన పరలోకపు తండ్రికి అన్యోన్య సహవాసం కలుగుతుంది.
So let's remember these principles in giving and praying that Jesus laid down so clearly in the coming days and eliminate from our lives all the wrong ways of giving and the wrong ways of praying.
కాబట్టి ఇచ్చే విషయంలోనూ మరియు ప్రార్థించే విషయంలోనూ ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏర్పరిచిన నియమాలను జ్ఞాపకం ఉంచుకుందాం. ఆ విధంగా రానున్న దినాల్లో మనం ఇచ్చే విషయంలో ఎటువంటి తప్పులు చేస్తున్నామో, ప్రార్థించే విషయంలో ఎటువంటి తప్పులు చేస్తున్నామో వాటన్నిటిని మన జీవితాల్లో నుండి తొలగించుకుందాం.
Let's pray.
ప్రార్థన చేసుకుందాం.
Heavenly Father,
పరలోకపు తండ్రి,
we thank you for your word that guides us.
ప్రభువా, మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీ వాక్యాన్ని బట్టి వందనాలు.
We know nothing about God, but Christ has come and revealed what the Father is like.
ప్రభువా, మాకు దేవుని గురించి ఏమీ తెలియదు, కానీ క్రీస్తు మా దగ్గరికి వచ్చి మీరు తండ్రి అని ప్రత్యక్షపరిచారు.
And we want to pray and give in the right way.
Mariyu memu sariyaina vidhanamlo ivvalani sariyaina vidhanamlo prarthinchalani korukuntunnam.
In Jesus name.
Yesu naamulo prarthistunnam tandri.
Amen.
Amen.